మాతృదేవో భవ. అమ్మ ప్రేమ కన్నా కమదనము లేదు, తెలుగు భాష కన్నా తినలేదు, దినసేవ కన్నా తీర్థయాత్రయలేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1785 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 485 భాగానికి స్వాగతం పలుకు. శైలేంద్రతనయాయై నమః. దేవతలంతా నిర్ణయించుకుని సృష్టి ప్రారంభమయ్యాక భూదేవి అనే ఆవు ఓషధుల్ని పండించాలి అంటే భూమికి ఇష్టమైనటువంటి తన దూడకి పాలిచ్చుకునే అవకాశం కల్పించాలి కదా అని హిమవంతుణ్ణి భూదేవికి దూడగా భావించాడు. భూమిమండలం మొత్తం ఆవు అయినప్పుడు ఒక పర్వతం దూడగావడం ఎంత గొప్ప పోలికో చూడండి. ఆవు దూడ మేరు పర్వతాన్ని దోగ్ధరిదోగదక్షే, మేరవు స్థితే దోగ్ధరిదోగదక్షే, మేరు పర్వతాన్ని పితికి పాలు పితికేటువంటి గోల్లవాడిగా భావించారు. ఆ రకంగా భూమి నుంచి హిమాలయం అనేటువంటి ధేనువు ముందు దూడ ముందు తాగే ఏర్పాటు చేసి తీసుకునే ఏర్పాటు చేసి తర్వాత మిగిలినటువంటి రత్నాలు ఓషధులు అన్నీ మిగిలిన భూమండలం అంతా తీసుకుంది. అంచేత హిమాలయంలో రత్నాలు ఓషధులు ఎక్కువగా ఉంటాయి. అటువంటిది హిమాలయం. అందుకని పర్వతరాజతనయ, ఆ రత్నాలు ఓషధులు ఎక్కువగా ఉండేటువంటి మహత్తరమైనటువంటి పర్వతాల్లోనే పర్వతానికి తనయగా అమ్మవారు జన్మించింది. పర్వత రాజు అనడంలో ఉద్దేశం ఈ సంపద ఒకటి, అమ్మవారు ఆయనకి కూతురు కావడం ఒకటి. ఇక్కడే మనం కొంచెం చమత్కారంగా ఒక మాట చెప్పుకుని మళ్ళీ గంభీరమైన విషయం దగ్గరదు. ఆ పర్వతరాజతనయనే పరమేశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు. అంచేత పర్వతరాజతనయను ఆరాధిస్తే పరమేశ్వర ఆరాధన వేరే చెయ్యక్కల. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే అల్లుడు సంగతి అమ్మాయి చూసుకుంటుంది, కోడల్ని మనం ప్రేమగా చూస్తే కొడుకుని ఆవిడ ప్రేమగా చూస్తుంది. మనం కొడుకును ప్రేమిస్తూ కోడల్ని వ్యతిరేకిస్తూ ఉంటే తగాదాలే మిగులుతాయి. ఆ కొడుకు మీద చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ కోడల మీద చూపించాలి. అత్తమామలిద్దరు కూడా నువ్వు ఉండబట్టే మాకు బాగుందమ్మా, మా వాడి సంగతి నువ్వు చూసుకుంటున్నావమ్మా అంటే బంగారంలో చూసుకుంటుంది కోడలు. అసలు కొడుకు కంటే ఎక్కువ కోడల్ని ప్రేమించాలి ముందు. కూతురు కంటే ఎక్కువ కూడా అల్లుడిని గౌరవించి ప్రేమిస్తే అల్లుడు జాగ్రత్త చూసుకుంటాడు అమ్మాయిని. మా అమ్మాయితో మేము కొంచెం తలనొప్పడ్డామయ్యో, ఎందుకో నిన్ను చేసుకున్నాక మా అమ్మాయి సుఖంగా ఉందంటే అని గ్రహించుకుంటాడు, ఓ నవ్వు నవ్వుకుంటాడు. అమ్మాయి సంతోషిస్తుంది అమ్మాటికి. అసలు మాకు పెద్ద తలనొప్పి మనిషే బాబు, ఎలా పడుతున్నావో అని మామగారే అన్నాడు స్వయంగా. అని అంటే అల్లుడికి వెంటనే ఒక సానుభూతి వస్తుంది, గౌరవం, తన తండ్రిని గౌరవించినట్టు మామగారిని గౌరవిస్తాడు. ఎంతసేపు మనము మన వాళ్ళని పట్టు కూర్చుంటే అలాగా. అంచేతనే ఇక్కడ అమ్మవారిని మనం గౌరవిస్తే శివుడిని వేరే గౌరవించక్కర్లా, పూజించక్కర్ల. పైగా శివుడు ఎక్కడుంటాడు? అమ్మవారితో పాటుగా ఆవిడ పుట్టింట్లోనే ఉన్నాడు. అంచేత భార్య చెప్పినట్టు వెనక తప్పదు. ఇల్లరేకమల్లుడు వెనకేం చేస్తాడు? ఇల్లరేకమల్లుడు ఆయన. ఆ మాటకు వస్తే విష్ణుమూర్తి అంతే, మనం ప్రధాన దైవాలుగా ఆరాధించేటువంటి శివకేశవులు ఇద్దరు ఇల్లరేకం అల్లుళ్ళే. ఇల్లరేకంలో ఉన్న మజ ఎందులోనూ లేదయ్యా అన్నారు, అందుకే పాటలో కూడా. అయితే దీనికి చమత్కారం ఏమిటంటే సరదాకి పర్వతరాజతనయ అన్న మాట వచ్చింది కాబట్టి సాహిత్యం, దానివల్ల మనకు కలిగే ఆనందం, చమత్కారం అన్నీ తెలుసుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఒక్క మాట, అసలు శివుడు పర్వతం మీద ఎందుకు పడుకుంటాడు? ఇల్లరేఖం అల్లుడు అవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? మంచుకొండ అవసరం ఏమిటి? ఓ ఇల్లు కట్టుకుంటానంటే ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళైనా ఇందిరమ్మ పథకం కిందో మరొక ఏదో డబుల్ బెడ్రూమ్ పథకం కిందో ఓ ఇల్లు ఇవ్వకపోయారా? లేదుట. ఒక కవిగారు చెప్పాడు సరదాకి, శివుడు అద్రిని శయ్యనించుట రవిచంద్రులు మింటనుంట రాజీవక్షుండు అవిరళముగ శేషునిపై పవడించుట నలి బాధపడలేక జుమీ అన్నాడు ఆయన. ఒక ఆయన పాపం అత్తారింటికెళ్ళి పరుపు మీద పడుకుంటే నలుడు బ్రహ్మాండంగా కుట్టేస్తున్నాయి. అప్పుడు ఈయనకి పద్యం వచ్చింది, ఆయన మాబోటి కవి అవధాని అయి ఉంటాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఈ నలులు కొడుతుంటే శివుడు వెండి కొండ మీద మంచుకొండ మీద ఎందుకు పడుకున్నాడు, విష్ణుమూర్తి పాలసముద్రంలో ఎందుకు పడుకున్నాడు, అంతేకాదు సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా అసలు రాత్రి అయినా సరే దిగకుండా ఆకాశంలోనే ఎందుకుంటున్నారు పడుకోకుండా మంచం మీద అంటే ఎక్కడ నలులు కొడతాయో అని భయం వేసి పనిచేస్తున్నారు అన్నాడు. ఇంత గొప్పగా చెప్పాడు చమత్కారం. శివుడు అద్రిని శయనించుట రవిచంద్రులు మింటనుంట రాజీవక్షుండ విరళముగ శేషుని పైపవళించుట నల్లి బాధపడలేక జుమీ. తెలుగులో చదువు చెప్పకపోతే, తెలుగు బాగా నేర్పకపోతే ఈ పద్యాలన్నీ నాశనం అవుతాయి. ఈయన నవ్వుకునే అవకాశం లేదు. ఇంత గొప్ప చమత్కారాలు వేరే భాషల్లో ఉండే అవకాశం లేదు. ఉన్నా మన వాళ్ళకి అర్థం కావు. పరభాషలో మనం ఎన్నేళ్ళు ఎంత ప్రావీణ్యం సంపాదించినా ఆ భాషలో సహజంగా పుట్టినవాడు మాట్లాడినట్టుగా మనం మాట్లాడలేము. మనం గ్రంథాలు కూడా అలా రాయలేము. మన భాష ఇంగ్లీషు వాడో హిందీ వాడో తమిళం వాడో ఎంత నేర్చుకున్నా మనం మాట్లాడినంత సహజంగా వాడు మాట్లాడలేడు. ఇది ప్రతి భాష వాడు అంగీకరించే విషయం. ఇంకా స్వభాష గురించి వివరాలు కావాలంటే పానుగంట లక్ష్మీ నరసింహరావు గారి స్వభాష వ్యాసాన్ని బాగా చదువుకుని ప్రచారం చేస్తే ఇప్పుడు చాలా బ్రహ్మాస్త్రంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమాజానికి బాగా అవసరమైన వ్యాసం అదే స్వభాష పానుగంటి వారిది. సాక్షి వ్యాసాల్లో ఉంటుంది. సాక్షి వ్యాసాల్లోనే ఉంటుంది ప్రత్యేకంగా. అందుకని దాన్ని బాగా అన్ని పత్రికల వారు ప్రచారం చేసేస్తే అంత జనానికి బాగా తెలుస్తుంది. అందుకని ఎంత చమత్కారమైన కారణం చెప్పాడు. నల్లి బాధపడలేకండి శివుడు మంచుకొండ మీద ఉండే పర్వతరాజతన యాయైన మహ మంచుకొండ వారి అమ్మాయిని మంచుకొండ అనుంగు పెండ్లి కొడుకును మధ్యాహ్న కాలంబునన్ అనేదో కాశీఖండంలో శ్రీనాథుడు అంటూ హరవిలాసంలో అంటాడు శ్రీనాథుడు. మంచుకొండ అనుంగు పెండ్లి కొడుకును అంటాడు మంచుకొండ కలుడు. నా మంచుకొండ వారు అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు అయ్యా, పని లేక చలిని తెలుసుండు కూడా చల్లదనం తెలుసుండు కూడా అని అల్లి బాధపడలేక అన్నాడు. ఇది ఈ చమత్కారం. కానీ శంకరాచార్య శంకరాచార్య అనండి, మహాకవి మహాతత్వవేత్త. శివుడు పర్వతరాజకన్యని ఎందుకు చేసుకున్నాడు, పర్వతం మీదే ఎందుకు నిరంతరం అత్తారిళ్ళని తెలుసుండు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ ఉంటే అని తెలుసుండు కూడా అక్కడే ఎందుకు ఆ రాళ్ల మీద బండరాళ్ల మీద గులకరాళ్ల మీద ముళ్ళు లాంటి రాళ్ల మీద సంచరిస్తున్నాడో అద్భుతంగా మన గుండె కరిగిపోయేలా చెబుతారండి శివానంద లహరిలో. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం, ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం, తస్మిన్నటానేతి మద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాస పురాభ్యాసితః నోచేత్ దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయ సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ అని ఒక ఆర్ద్రమైన భావాన్ని ఆవిష్కరింపజేశారు ఆచార్యస్వామి. శివుడు పర్వతాల్లో ఎందుకు సంచరిస్తాడు, ఆ ముళ్లల్లోనూ రాళ్లల్లోనూ తిరగడం కూచోవడం పడుకోవడం అక్కడే అన్నం తినడం అక్కడే కాపురం చేయడం ఈయనకి ఏం పని అంటే మన మీద దయ్యేనండి మన మీద దయ్యేనండి అంటే అదేమిటయ్యా, మన మీద దయ్య ఉంటే మన ఇంట్లో ఉండొచ్చు కదా అక్కడెందుకు అంటే ఏష్యత్యేష జనిం, ఈ దౌర్భాగ్యుడు ఒకడు పుడతాడు మనమే ఇంకెవరు, ఈ దౌర్భాగ్యుడు ఒకడు పుడతాడు ఏష జనిం ఏషది వీడు జన్మిస్తాడు. మనోస్య కఠినం అస్య మనహ కఠినం, వీడి మనస్సు ఓ బండరాయి లాంటిది, ఎంత చెప్పినా వినదు, శివనామం స్మరించరా అంటే వినదు, మంచి పనులు చేయరా అంటే వినదు, రాగద్వేషాలు వద్దురా అంటే వినదు, అసలు మూల ముందు కూర్చోరా 10 నిమిషాలు జపం పేరు మీద మౌనంగా అంటే వినదు. కానీ శివుడు అనుకుంటాట వీడు ఒకడు పుట్టాడు, వీడు మనస్సు బండరాయి లాంటిది, అది మొండి బండ, అయినా నా కర్మో వీడి కర్మో తెలియదు కానీ వీడు నాకు భక్తుడు, ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు బిడ్డలను కాపాడుకోవడం తప్పదు కదా, అంచేత శివభక్తులను కాపాడుకోవడం శివుడికి తప్పదు కదా, మనవాడనే భావన ఉంటుందిగా మరి, అందుకని వీడిని కాపాడుకోవడం నాకు తప్పదు, తస్మిన్ అట అని వీడి మనస్సులో నేను సంచరించక తప్పదు అనుకుంటాడు. మరి అదేమిటండి, మొండివాడు బండవాడు అయినవాడు మనస్సులో భగవంతుడు సంచరిస్తాడండి, వీడు ఎక్కడ కట్టేశాడు భగవంతుడిని, రోజుకు అప్పుడప్పుడు 1/2 గంట 1/2 గంట జపం చేస్తాడు వీడు, అది కూడా కొంగ జపం దొంగ జపం ఏదో చేస్తాడు మొత్తం మీద, జపం చేస్తున్నానని ఇతరులకు భ్రమ కల్పించడానికో చేస్తాడు మొత్తం మీద, నాటకం కోసమేనా నమశివాయ నమశివాయ అంటాడు, దానికి శివుడు కరిగిపోతాడు. అది ఉబ్బులింగడన్నా బోడాశంకరుడన్నా ఆ కాస్త దానికి, అక్కడికి పార్వతీదేవి పక్కనుండి మీరు ఎలా అమాయకంగా ఉండబట్టే ఇల్లు గొల్ల అయిపోయింది, సంసారం నాశనం అయిపోయింది, మీకు అసలు బాధ్యత లేకుండా పోయింది, వాడు దొంగ జపం చేస్తున్నాడండి, ఊరికే వాళ్ళ ఆవిడ దగ్గర గౌరవం పెంచుకోవడం కోసం ఓ మూల కూర్చుంటున్నాడు రోజును, ఈయన ఏదో జపం చేస్తున్నారని ఈయన దగ్గర ఏమైనా ద్వ్యశక్తి ఉందేమో అని బెళ్ళం బిడ్డలు భయపడడానికి జపం చేస్తున్నాడండి, వాళ్ళు అటు ఎళ్ళగానే క్షణ విరామంలో జపం మానేస్తారని చెప్పిందండి పార్వతీదేవి. అందుకని ఏదండి మీకు తెలుగు తేట లేవు బొత్తిగా చేతకాన మొగుడు చెబితే ఏడుస్తే చెబితే వెళ్ళి కొడితే ఏడుస్తాడు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి, ఊరికి జపాన్ కూర్చోగానే అడ్డమైన వరాలు ఇచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ మీరు సర్దుకోలేక మళ్ళీ మా అన్నయ్య నారాయణమూర్తి నేను నానాయాతన పడుతున్నాం ఇక్కడ, వాడు దొంగ జపం అంటే లేదు పార్వతీ పాపం వాడు అన్ని పనులు ఉండి కూడా అక్కడ కూర్చున్నాడు నమశివాయ అంటున్నాడు, నేను వాడి మనసులో ఉండకపోతే ఇంకెలాగా అంటాడు, అంత అమాయకుడు అంత బోళాశంకరుడు అంత ఉబ్బులింగుడు, అందుకని శంకరుని వంటి దైవం లేదన్నారు. ఏషత్యేషజని మనోశ్య కఠినం తస్మిన్ నటానీతి. వీడు ఒకడు పుడతాడు నా ప్రారంధానికి, వీడు మనస్సేమో కఠినం, ఇది బండరాయి వినదిది. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారి ఏనా కన్నందుకు నీకు తప్పదు కదా నన్న ధరించేర్పగన్ అని అమ్మవారితో నేనే అన్నాను. ఎంత చెప్పినా ఈ మనస్సు వినట్లేదమ్మా, నా దారి గోదారి అయిపోయేలా ఉందమ్మా, చనిపోయేలాగా నువ్వు కనపడతావు లేదో నాకు తెలియదమ్మా, ఈ ఫోటోలు చూసుకుని సంతోషించాల్సిందే నేను, కానీ కన్నందుకు నీకు తప్పదు కదా నన్న ధరించేర్పగన్. ఎంత బద్ధకస్తుడైనా ఎంత మూర్ఖుడైనా బిడ్డను కాపాడే ప్రయత్నం తల్లిదండ్రులు చేసుకున్నట్టే నన్ను కూడా నువ్వు అద్దరిని చేర్చాల్సిందే కదమ్మా. బిడ్డ తన బాధ్యతలు మర్చిపోయినా తల్లి తన బాధ్యతలు మర్చిపోదు కదా. కుపుత్రో జాయేత కుచిదపి కుమాతాన భవతి. చెడ్డ సంతానం ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లిదండ్రులు ఉండరు కదమ్మా సాధారణంగా లోకంలో. అంచేత నువ్వు నన్ను కాపాడక తప్పదు కదా అని అన్నట్టే భగవంతుడు సిద్ధపడిపోతాడు. వీడు ఒకడు పుడతాడు, అప్పుడప్పుడు కాస్త రామా రామా అంటాడు అని, మరి అప్పుడప్పుడు అన్నదానికైనా నేను ఏదో చెయ్యాలి కదా, వీడి మనస్సేమో బండరాయి అని, ఆయన కూడా ఈ బండరాళ్ల మనస్సు మీద నేను సంచరించాలి అంటే ముందే కాస్త బండరాళ్ల మీద నడవడం అభ్యాసం చెయ్యాలి కదా అని, ఏషత్యేషజని మనోస్య కఠినం తస్మిన్నట అనీతి మద్రక్షాయి, నన్ను రక్షించడం కోసం నా మనస్సునే బండరాతి మీద సంచారం చేయడం కోసం గిరిసీముని కోమల పదన్యాస పురాభ్యాసిత కోమలమైన నీ పాదాలతో హిమాలయాల మంచు మీద మట్టి మీద గడ్డల మీద జారిపోయే చోట ముళ్ళున్న చోట నడుస్తున్నావయ్యా దయామయ శంకర పరమేశ్వర భక్తవశంకర, నిన్ను నీకు ఎంత కీర్తిస్తే సరిపోతుందయ్యా అంటున్నాడండి ఆచార్యస్వామి మన కోసం. ఆయన ఎంత భక్తుడు ఆలోచించండి, కవిత్వం తత్వం తర్వాత మహానుభావుడు ఎంత భక్తుడు. శంకరాచార్య రచనలు భక్తికి ఎంత ప్రోత్సాహాన్ని కలిగిస్తాయో చూడండి. భక్తునికి భక్తి అంత గొప్పది, కళ్ళనీళ్ళు రావట్లా, హృదయం ఆర్ద్రమైపోవడంలా భక్తి మార్గం ఎంత గొప్పదండి, అది చాలు కదండి. ఆ విగ్రహారాధన పేరు మీద, ఆ అర్చన పేరు మీద భక్తి మార్గాన్ని బోధించినటువంటి మహానుభావులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ఎంత గొప్పవారండి. ఆ మార్గంలో నడిస్తే మనకి సరిపోదా, అద్వైతం జ్ఞానం తర్వాత వస్తాయి. భక్తి జ్ఞానాన్ని చూపిస్తుంది, అభ్యంతరమేం లేదు. కాకపోతే జ్ఞానం పొందుతున్న కొద్దీ ఇంకాస్త దీన్ని తగ్గించుకోవాలి. ఇక దీనికి ఇలా అంకితమైతే ప్రమాదం ఏంటంటే ఊబిలో కోరుకుపోతాం, అది మళ్ళీ ఒక అజ్ఞానంలో గెంటేస్తుంది. నేను అప్పుడప్పుడు చెబుతున్నది అది. భక్తికి మించిన సాధనం లేదు అని శంకరాచార్యే చెప్పారు స్వయంగా. మోక్ష సాధన సామగ్రియం భక్తిరేవ గరీయసి, భక్తి అంటే ఏమిటో కూడా చెప్పారు. ఊరికే పూజ చేయడమే భక్తి అనుకోకుండా అదొక సాధనం మాత్రమే. ఆత్మతత్వానుసంధానం భక్తిరిత్యభితీయతే, అంతిమంగా ఆత్మజ్ఞానం పొందవలసిందే. విగ్రహం మోక్షం ఇస్తుందనుకోవడం పొరపాటు, ఈ స్పష్టంగానే ఉంది మార్గం, మనమేం కంగారు పడక్కర్లేదు, దాంట్లో సంక్షోభానికి అవకాశం లేదు. రూపకల్పన ఎంతవరకు, ఎందుకంటే అపురూపాన్ని తెలుసుకోవడానికి, అరూపాన్ని చేరడానికే రూపం, నిశ్చలతత్వాన్ని చేరడానికే చంచలత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని చంచలత్వాన్ని పట్టుకు కూర్చుంటామంటే ఎలాగా, కానీ భక్తి చాలా గొప్పది. అందుకని కోమల పదన్యాసగా మద్రక్షాయ గిరిసీమి నిపురాభ్యాసిత, ఈ పర్వతం మీద నీ సుకుమారమైన పాదాలతో నువ్వు నడుస్తున్నావుంటే నన్ను రక్షించడం కోసమేనయ్యా, నా మనసు పెద్ద బండరాళ్ళ గుట్ట కదా, దీంట్లో నువ్వు ఉండక తప్పదు కదా, అప్పుడప్పుడు నేను నమశివాయ అనే 5 అక్షరాలతో లాగేస్తాను కదా నేను. అందుకని నా మీద దయ్యతో నా మనస్సు అనే బండరాళ్ల గుట్ట మీద నడవాలంటే ముందే బండరాళ్ల గుట్ట మీద నడవడం కొంత అభ్యాసం చేయాలి. కాబట్టి హిమాలయ పర్వతంలో నువ్వు మకాం పెట్టి పర్వతరాజతనయ్యని పెళ్లి చేసుకుని అక్కడ నడుస్తున్నావు కానీ, లేకపోతే నీకేం కర్మయ్యా, నోచే దివ్య గృహంతరేషు మనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ దివ్య గృహాంతరేషు, దివ్యమైన హర్మ్యాలలో నువ్వు నడవలేవా, నీకు తలుచుకుంటే లోట. సుమనస్తల్పేషు హంసతూలికా తల్పాల మీద మల్లెపూలు పరిచిన పక్క మీద నువ్వు పడుకోలేవా, అదే హిమాలయాల్లో అవి మాత్రం లేవా. వేద్యాదిషు బంగారపు వేదికల మీద నువ్వు కూర్చోలేవా హాయిగా, అవన్నీ మానేసి ప్రాయక తరచుగా సత్సు శిలాతలేషు నటనము శంభో కిమర్థం తవ, అన్నీ ఉండగా అదే మావగారింట్లో అవన్నీ వదిలేసి రాళ్ల మీద నడవడం ఎందుకు నేర్చుకున్నావయ్యా అంటే నా కోసమేనయ్యా అన్నారు ఆయన. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం. ఇది పర్వతరాజతనయాయ నమః, ఉమాశైలేంద్రతనయా శైలేంద్రతనయాయ నమః. ఇప్పుడు 635 నాము గౌరీ గంధర్వసేవిత, 635 నాము గౌరీయై నమః, గౌరీదేవి స్వరూపమైన నీకు నమస్కారం అమ్మా అని అర్థం. గౌరీ ఈకారాంతం స్త్రీలింగం, దానికి చతుర్థి విభక్తి, గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్యః అని ఉంటుంది. ఈకారాంత శబ్దాలన్నీ అలాగే ఉంటాయి. నద్యైనదీభ్యాం నదీభ్యక అలాగ వాణి ఏ వాణిభ్యాం వాణిభ్యక అలాగే ఈ కారణ శబ్దాలన్నీ అలాగే ఉంటాయి. నమస్కారానికి ముందు ఎప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది కూడా స్త్రీలింగాలకి ఈ రూపం ఏర్పడుతున్నాడు గౌరీయ నమక అనుకోవాలి విడిగా చదివినప్పుడు. ఏమిటి ఈ గౌరీ? గౌరవర్ణం అంటే తెలుపు. అమ్మవారు ముందు నల్లగా ఉందిట, చూడు తెల్లగా ఉంటాడు. సాధారణంగా మనకి లోకంలో ఉండే ఒక పద్ధతి ఏమిటంటే కొంచెం తెల్లగా ఉన్న అబ్బాయి నల్లగా ఉన్న అమ్మాయిని చేసుకున్నా, తెల్లగా ఉన్న అమ్మాయి నల్లగా ఉన్న అబ్బాయిని చేసుకున్నా ముందు అనరగానే తర్వాత అయినా ఆక్షేపిస్తాడు. నువ్వు నల్లపిల్లవి, నేను చేసుకున్నాను కాదు సరిపోయేది, లేకపోతే నీకు నా అంత అందమైన వాడు దొరుకుతాడు ఏమిటి అంటాడు. ఒకవేళ తెల్లమ్మాయే నల్లబ్బాయిని చేసుకున్నా ఇదివరకు అండాన కొంచెం సంకోచించేవారు, కానీ ఇప్పుడు ఏమి సంకోచించరు. నేనే చేసుకున్నాను, మా ఫ్రెండ్స్ చెప్పారు కూడా, స్నేహితురాళ్ళు వద్దని చెప్పి ఏదో ఫోన్లైన్ చేసేసుకున్నారట. చూసేవాళ్ళు కూడా కాకి పొక్కి దొండపండి అని అంటుకుంటారు. మగవాడు తెల్లగా ఉండి అమ్మాయి నల్లగా ఉంటే ఈ మాట అనరండి. అమ్మాయి తెల్లగా ఉండి అబ్బాయి నల్లగా ఉంటే మాత్రం కాకి మొక్కకు దొండపండని ఎత్తారు. ఎర్రగా ఉండే అమ్మాయి అబ్బాయిని ఎలాగా ఉంటే దొండపండు ఎర్రగా ఉంటుంది, కాకి ముక్కుకి దొండపండు అనేస్తారు తేలిగ్గా. ఏదైనా ఏదో సరదా వ్యవహారం లోకంలో నడుస్తుంది. మనకి భారతదేశంలో అందులో తెలుగు వాళ్ళు ఈ మాట చాలా ఎక్కువ. నల్లగా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్నవాళ్ళు ఆక్షేపించడం. అలా ఓసారి శివుడు కూడా అమ్మవారిని ఆక్షేపించాడు. ఖాళీ ఖాళీ అన్నాడు. ఖాళీ అంటే నల్లగా ఉంటుంది. నువ్వు నల్లగా ఉన్నావు నేను కాబట్టి చేసుకున్నాను, నేను ఎవరు చేసుకుంటాను, ఆవిడేదో అనే ఉంటుంది. నువ్వేమో ముష్టెత్తుకుంటావు, నువ్వు నేను ఎవరు చేసుకుంటాను, నేను కాబట్టి చేసుకున్నాను. అమ్మవారిని శివుడు ఆక్షేపించాడు, నువ్వు నల్లగా ఉన్నావు నేను కాబట్టి నేను చేసుకున్నాను. అప్పుడు చాలా పౌరుషం వచ్చేసింది. నేను తెల్లగా మారిన తర్వాత మీ దగ్గరికి వస్తానే వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి ఇడ్లీ తయారు చేసుకోవడం కాఫీ కాసుకోవడం కష్టమైపోయింది. భార్యను ఏమైనా అంటే కష్టమది. పైగా ఆ రోజుల్లో మగాళ్ళకి ఏం చేతన ఇవ్వకో, మొత్తం ఆడాళ్ళు చూసేవాడు. ఇప్పుడంటే మగ ఆడ అందరూ అన్నీ నేర్చుకుంటున్నారు, గొడవలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నా కూడా వండి పెడతారని ఏమి లేదు, అన్నిటికీ క్యాటరింగే. ఈ మాత్రానికి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. పూర్వం అలా కాదు, మరి పూర్తిగా ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గృహిణి గృహం వచ్చేదే మగాడు పూర్తిగా ఆధారపడేవాడు. ఆవిడ పుట్టింటికి వెళితే ఈయన కష్టం కూడాను, అందుకని ఆవిడ వెళ్ళిపోయింది. అలా ఏకంగా సంవత్సర కాలం తపస్సు చేసింది, తెల్లగా మారాక వచ్చింది. ఆ తపస్సు ఆవిడ చేసే కాలంలో ఒక పులి, ఆ అరణ్య ప్రాంతంలో తిరిగే పులి, ఈవిడ మింగేద్దామని వచ్చింది. దగ్గరికి వస్తున్న కొద్ది ఆ తేజస్సు ప్రసరిస్తుంటే ఇంకేం మింగుతుంది. తపస్సు చేసే చోట ఎలాంటి తేజస్సు ఉంటుంది? కణవ మహర్షి ఆశ్రమంలో ఏది ఉందో అది. తపస్సు చేసే వాళ్ళ యొక్క దృష్టి వాళ్ళ శరీరం మీద వాళ్ళ మనస్సు మీద ఉండదు. కాబట్టి శరీరానికి ఉండే జన్మ మృత్యువు కానీ మనస్సులో ఉండేటువంటి శోకం కానీ వ్యామోహం కానీ ఉండవు. మనస్సులో కోరికలు ఉంటే శోకం ఉంటుంది, అంతకంటే ఉంది. ఓ కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరలేదని ఏడుపు ఉంటుంది, ఇంతకంటే ఉంటుంది మనస్సులో. మరి మనస్సును మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది, ఎప్పుడూ దీంట్లో ఏవో కోరికల్లో పడి ఆడవడం, ఏదో రాలేదని ఏడవడం ఇదే ఉంటుందండి. వచ్చిన దానికి సంతోషించేటువంటి మనస్సు కలిగడం ఉన్నాడు చాలా తక్కువ. ఏదో సంతోషం మనసులో కలిగిన క్షణికమే, దుఃఖమే ఎక్కువ, కోరికలే ఎక్కువ, ఏడుపే ఎక్కువ, అసూయలే ఎక్కువ, ద్వేషాలే ఎక్కువ. అందుకని ఆ మనస్సు శరీరం మీద దృష్టి ఉండదు కాబట్టి తపస్సు చేసే వాళ్ళకి జన్మ మృత్యువు అనేటువంటి బాధ ఉండదు. మనస్సు మీద దృష్టి ఉండదు కాబట్టి శోకం మోహం అనేవి ఉండవు. కాబట్టి వాళ్ళ దృష్టి ఆత్మ మీద ఉంటుంది కాబట్టి ఆత్మలో లీనమైపోయే సమాధి స్థితిలో ఉంటారు కాబట్టి చుట్టూ అదే వాతావరణం ఏర్పడుతుంది. అక్కడికి వచ్చినటువంటి క్రూర జంతువు మనస్సు కూడా సౌమ్యంగా మారిపోతుంది. అందుకే మనకి కావ్యాల్లోనూ పురాణాల్లోనూ మహర్షుల ఆశ్రమాలు, ముఖ్యంగా కణవ మహర్షి లాంటి వాళ్ళ ఆశ్రమాలు వర్ణించేటప్పుడు అక్కడ ఏదో ఏనుగు సింహం కలిపి ఆడుకుంటున్నాయని, తొండము తోక మెలేసి సరసం ఆడుకుంటున్నాయని, ఎలకేమో పాము మీద ఎక్కి విహారం చేస్తుందని, కప్ప ఎలక పాము మీద ఎక్కి విహారం చేస్తున్నాయి, పాము వాటిని వీపు మీద ఎక్కించుకుని తిప్పుతుందని, ఇవన్నీ వర్ణనలు ఉంటాయి. పులి లేడి రెండు ఆగి పులి వీపు మీద లేడి కూర్చుందని ఇలా ఇవో ఉంటాయి. ఎందుకుంటాయి ఆలోచించండి. అది ఊరికి అతిశయోక్తికి చెప్పింది కదండి. ఆత్మ మీద మనం దృష్టి పెడితే, శరీరం మీద మనస్సు మీద పెట్టకుండా ఆత్మ మీద మనం దృష్టి పెడితే, ఆత్మకి పుంస్త్వమని స్త్రీత్వమని జంతుత్వమని నరత్వమని దేవత్వమని లేవు కాబట్టి అవి లేనప్పుడు ఈ మధ్యలో ఉండే రాగద్వేషాలు కూడా ఉండే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఒక రాగద్వేషరహిత పరిపూర్ణ శాంతిమయ వాతావరణం ఏర్పడుతుంది. ఇది పూర్తిగా శాస్త్రీయం తార్కికం. ఇందులో నమ్మకపోవడానికి ఏం లేదు, మూర్ఖత్వం తప్ప. కావాలని ఋషులను అవమానించాలంటే నమ్మకపోవాలి, కానీ లేకపోతే ఏం లేదు. ఆ వాతావరణంలోకి ఎవరొచ్చినా సరే అందులో దానికి వశమైపోతారు. ఎలాగ ఒక విద్యాలయం ఆవరణలోకి మనం వెళ్ళాం, కొన్ని విశ్వవిద్యాలయాల వారు సెల్ ఫోన్లు పనిచేయకుండా ఏదో జామర్సో ఏవో పెడతారు కొన్ని కంపెనీల వాళ్ళు కూడా, ఆ లోపలికెడితే ఫోన్ పనిచేయదు మీకు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మరి అంతవరకు మనం పనిచేసే మన ఫోను అక్కడికి వెళ్ళగానే ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఎందుకు పనిచేయదండి? అక్కడ జామర్స్ ఏర్పాటు చేశారు, టెలిఫోన్లు ఏవి పనిచేయకుండా, సెల్ ఫోన్లు పనిచేయకుండా. ఆ వాతావరణంలోకి మనం వెళ్ళగానే అప్రయత్నంగా మన ఫోన్ పనిచేయడం మానేసిందా లేదా, కాల్స్ అన్నీ ఆగిపోయాయా లేదా, మనం చేద్దామన్నా కూడా వీలు కాని పరిస్థితి ఏర్పడిందా లేదా. అలాగే తపోమయ వాతావరణంలోకి ప్రవేశించగానే అందరి మనస్సుల్లో ఉండే రాగద్వేషాలు పోతాయి. సెల్ ఫోన్ అర్థమైతే ఇది అర్థమవుతుంది, జామర్ అర్థమైతే ఇది అర్థమవుతుంది. తపస్సు అనేది ఎంత తార్కికం, ఎంత శాస్త్రీయం, అదేదో నమ్మకం అంటే ఎలాగా, గట్టుకథ అంటే ఎలాగా, ఇంత శాస్త్రీయంగా రుజువు అవుతూ ఉంటే. సెల్ ఫోన్ జామర్ అర్థమైతే మహానుభావుల తపస్సు అర్థం. అందుకే అమ్మవారు తపస్సు చేస్తుంటే ఆ ప్రాంతంలోకి పులి రాని సింహం రాని, అక్కడ పులితనం అనేది ఉండదు, ఇక్కడ అమ్మవారితనం కూడా స్త్రీత్వం కూడా లేదు కదా, అలాగే ఇక్కడ పులితనం అనేది ఉండదు, వ్యాఘ్రత్వం అనేది ఉండదు, పులితనం అనేది ఉండదు. ఆయా చర్మాలు శరీరాలు మనస్సులు ఎప్పుడైతే వేరైపోయాయో, ఉండేది అమ్మవారిలో ఉండే ఆత్మ, పులిలో ఉండే ఆత్మ, ఇద్దరికి మధ్యలో ఉండే ఖాళీలో ఉండే ఆత్మ, మొత్తం అంతా ఆత్మమయమే కాబట్టి అక్కడ ప్రశాంతత ఉంటుందండి. అశాంతి ఎందుకు ఉంటుంది? మన జీవితాలు ప్రశాంతంగా ఉండాలంటే శరీరానికంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే, ఇంద్రియాల కంటే అతీతంగా మన దృష్టి మార్చుకోవాలి, అదే తపస్సు. మనకు సాధ్యం కాదు ఏం కాదు, అది మనం ప్రయత్నం చేయాలి. ఆ అతీతంగా ఉండే బుద్ధి 7 సెకన్లు ఉంటే చాలు దాని ధారణ అంటారు, 7 ఏళ్ళు 49 సెకన్లు ఉంటే దాన్ని ధ్యానం అంటారు, 7 49లు 5 నిమిషాల 43 సెకన్లు కనుక ఉంటే దాన్ని సమాధి అంటారు ఏకంగా, 7 50లు 350, 7 సెకన్లు తీసేయండి అందులోంచి 343 అంటే 5 నిమిషాలు 43 సెకన్లు ఉంటే సమాధి స్థితి ఏకంగా. వాళ్ళ చుట్టూ వాతావరణం కూడా తపోమయంగానే ఉంటుంది. అక్కడికి ఎవరైనా ద్వేషం పెట్టుకుని కానీ కోపం పెట్టుకుని కానీ వస్తే వెంటనే వాళ్ళ బుద్ధి మారిపోతుంది. అక్కడికి వచ్చాక ఎందుకో అలా అనిపిస్తుంది. విక్రమార్క సింహాసనం అంటే అదే, ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒకలా మాట్లాడాడు రాజుగారు, దిగ్గానే ఇంకోలా మాట్లాడాడు. దానికి కారణం ఆ స్థల ప్రభావం. అందుకే మనకి పుణ్యక్షేత్రాల గురించి విశేషాలు ఎందుకు చెబుతూ, అక్కడ మహానుభావులు తపస్సు చేశారు, ఆ వాతావరణం ఉంటుంది. పురాణాల్లో చెప్పిన ప్రకారం కలియుగం ప్రారంభమయ్యాక 5000 ఏళ్లే ఉంటుంది. 5000 ఏళ్ల తర్వాత ఇప్పుడు 150 ఏళ్ళు దాటిపోయాయి, ఎందుకని ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఏదైనా ఊరికే అవశేషాలు మిగలాలి కానీ పూర్వం ఉండేది ఖచ్చితంగా. అక్కడ తపస్సు చేస్తే తొందరగా ఫలిస్తుంది, ఎందుకంటారంటే వాళ్ళు తపస్సు చేసిన వాతావరణ ప్రభావం ఉంది అక్కడ. ఇదంతా అర్థమవుతుంది కదండి, తపస్సు చాలా తార్కికమని. మనం కూడా చేయొచ్చు, ఇంట్లో మన ఇంట్లో శాంతిమయ వాతావరణం ఏర్పాటు చేయొచ్చు, మన ఇంట్లో మనం చేయొచ్చు. మన ఇంట్లో మనం శాంతిగా ఉంటే ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. అందరూ చేస్తే ఉంటుంది ఖచ్చితంగా, 23.5 గంటలోనే ఉంటుంది శాంతిమయ వాతావరణం ఏర్పడుతుంది తపస్సు కారణంగా, జపం కారణంగా. సెలవు.